ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు కార్యక్రమం వర్షపు నీటి సంరక్షణ.
ఏం మల్లన్న, బాగున్నావే?
బాగున్నానే.
ఎడిగిపోతున్నావే?
బజార్ కోతున్నానే.
ఏం కొనుకొస్తావు? ఏంది బజార్ పోయి?
సరుకులు కూరగాయలు ఏం లేవు. మొన్నటి నుంచి మీ వదిన మొత్తుకుంటుంది, అది తీసుకొస్తామని పోతున్నానే.
కూరగాయలు కొనుడేందే, ఇంతకు ముందు నువ్వు వేసినట్టున్నావు గానే.
గప్పుడెప్పుడు 2-3 సంవత్సరాల ముందు వేసినట్టు, అవి పండించేంత నీళ్ళేడున్నాయి. ఇప్పుడు వానలేడ పడుతున్నాయి, భూమిలో నీళ్ళేడున్నాయి.
ఎందుకే? నీళ్లు సరిపోతలేవానే పొలంలో.
మోటార్ వేస్తే నీళ్లు 1/2 గంట కూడా వస్తలేదు. ఇక పంట ఏం పండుతుంది? నీళ్ళు లేనిదే పంట పండదు. ఇక దేవుడే దిక్కు నాకు.
గట్ల ఎందుకు అనుకుంటున్నావే? నువ్వు రోజు రేడియో వింటలేవానే.
నేను రంది లేకుంటున్నానే, రేడియో వింటున్నానే.
గండ్ల, ఒకరోజు జల సంరక్షణ ఎట్లా చేసుకోవాలనో మన వ్యవసాయ విశ్వవిద్యాలయ పిల్లలు చాలా బాగా చెప్పిండ్రే.
గట్లనా? గారేం చెప్పిండ్రో? అర్థమయ్యేటట్లు చెప్పరాదే మరి.
అనేక పద్ధతుల ద్వారా జల సంరక్షణ చేసుకోవచ్చే.
అనేక పద్ధతుల? ఏం పద్ధతులే చెప్పే మరి.
ఏం లేదే, కాంటూరు సేద్యం, సమతల కందకాలు, ఆకు ఎరువులు, మల్చింగు, బిందు సేద్యం, అంతర పంటలు, దిగుడు బావులకు వర్షం నీటి రీఛార్జి, చెరువుల ఒండ్రు మన్ను తరలించడం గురించి చెప్పిర్రే.
ఏందేమో పద్ధతులు అన్నావు, జరా అర్థమయ్యేటట్లు చెప్పే మరి.
సరే, ముందుగా కాంటూరు సేద్యం గురించి చెప్తా.
కాంటూరు పద్ధత ఇదేందే, కొత్తగా వింటున్నా. ఏం చేస్తారే దీంట్లో?
కాంటూరు పద్ధతి అంటే రైతులకు కొత్తేం కాదు, వాళ్ళకు అడ్డంగా దున్నుకోవడం.
వాళ్ళకు అడ్డంగా దున్నేంది, నిలువుగా దున్నేంది. ఎట్లా దున్నినా మన కర్మ గింతే కదనే.
వాళ్ళకు నిలువుగా దున్నితే నేల కోతకు గురై నీళ్లు నేరుగా పక్కల పొలంలోకి గాని చెరువులకు గాని పోతాయి. పడ్డ చినుకు పడ్డట్టే పోతుంది, ఇక భూమిలాడింకుతుంది, ఉన్న సారం కూడా కొట్టుకపోతుంది.
నీ దగ్గర చాలా ముచ్చట్లున్నాయి రాజన్న. ఇంతకు ముందేమో సమతల కందకాలు అన్నట్లున్నావు గానీ ఏందో చెప్పరాదా జ్వరం మరి.
ఇక సమతల కందకాలేమో పొలం ఎత్తుకున్న భాగంలో కాలువలు తవ్వి నీళ్లు ఇంకుడు గుంతలకు వచ్చేటట్లు చూసుకోవాలనే.
అవునా? మరి ఆకు ఎరువులు అన్నావు గానీ అది ఎప్పుడు వేసుకోవాలనే?
ఏం లేదే, మే నెలాఖరున గాని జూన్ మొదటి వారంలో గాని తొలకర వర్షాలు పడతాయి గానీ ఎప్పుడు వేసుకోవాలి.
మరి ఆకు ఎరువులు అంటే ఏమేమి వేసుకోవాలని?
జనుము, జీలుగా, పిల్లి పెసర లాంటివి వేసుకోవాలని.
మరి వీటి వల్ల ఏం ఉపయోగాలున్నాయి?
ఈ పచ్చరొట్ట ఎరువుల వల్ల భూమిలో తేమను పట్టి ఉంచడమే కాకుండా 25% నత్రజని ఎరువుల వాడకం తగ్గించొచ్చే, కూలీల ఖర్చు కూడా తగ్గించొచ్చే.
అవునా? వీటి వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయా? అని మరి అసలు పంట ఎప్పుడు వేసుకోవాలని?
ఆకు ఎరువు పంటలు వేసిన 45 రోజుల తర్వాత భూమిలో కలియదున్ని వర్షాధార పంటలు వేసుకోవచ్చే.
ఇట్లా అయితే 45 రోజుల పంట కాలం నష్టపోతాం కదనే.
45 రోజులు నష్టపోయినా తర్వాత వేసే పంటలు బాగా లాభపడతాయి.
అదెట్లా సాధ్యమే?
ఏం లేదే, 25 రోజులు వర్షాలు లేకపోయినా భూమిలో ఉన్న తేమను ఉపయోగించుకొని నీటి ఎద్దడిని పంటలు తట్టుకోగలవే. అందుకే అంటారు గానే సేంద్రీయ ఎరువు నిలుపుతుంది పంట పరువు అని. ఆ ఎరువు పంటలే కాకుండా చిక్కుడు జాతికి సంబంధించిన పంటలను కూడా వేసుకోవాలని.
చిక్కుడు జాతి పంటలా? అవేంటి, ఎప్పుడు వేసుకోవాలనే మరి?
అవి ఏం లేదే, అలసంద లాంటివి ఖరీఫ్ కాలపు పంటలతో పాటు అంతర పంటలుగా వేసుకోవాలని.
సరే మరి. పత్తి పంటలు వేసుకోవడం వల్ల ఏమన్నా లాభాలున్నాయా? అనే
ఇవి నేలలోని తేమను నష్టపోకుండా కప్పి ఉంచి మల్చింగ్ లాగా ఉపయోగపడతాయి.
మరి దీంట్లో ఏమన్నా కలుపు సమస్య ఏమన్నా వస్తుందా? అనే
భూమిని మొత్తం కప్పి ఉంచడం వల్ల కలుపు తగ్గి అదనపు ఆదాయం వస్తుంది.
సరే గాని వర్షాకాలంలో నీళ్లు మస్తుగా వృధాగా పోతున్నాయి, వీటిని ఏ విధంగా వాడుకోవచ్చా? మరి
అవును వాడుకోవచ్చు. దిగుడు బావుల రీఛార్జ్ వల్ల తక్కువ ఖర్చుతో భూగర్భ జలం పెరిగే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.
అట్లనా? ఏంటి అవి? మరి
ఏం లేదే, నీటితో పాటు ఎటువంటి మట్టి ఇసుక బావిలోకి ప్రవేశించకుండా చూసుకోవాలనే.
ఇది ఎట్లా సాధ్యమే? ఎట్లయినా ఇసుక మట్టి కాలువల ద్వారా బావిలోకి వెళ్తాయి కదనే. మరి వెళ్లకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయా? అని
ఎందుకు లేవే, ఉన్నాయి.
అదేంటో చెప్పరాదే. మరి
దీనికి గాను ఒక సిల్టు ట్రాపు సంపు గొట్టం అమర్చి గొట్టంలో నీరు బావి అంచుల మీద పడకుండా నేరుగా నీటిలోనే పడే విధంగా అమర్చితే చాలు. అందుకే అంటారు చుక్క చుక్క ఒడిసి పట్టు లాభాల దారి పట్టు అని.
అనే చెప్పినావు, వర్షాలు బాగా కురిసినా కూడా ప్రయోజనం లేదు. ఇంకేమైనా పరిష్కార మార్గాలున్నాయా? మరి
ఉన్నాయే. చెరువులోని ఒండ్రు మన్నును ఎర్రనేల పొలాల్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల భూసారం పెరగడమే కాకుండా నేలల్లో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది.
అవునా, చాలా మంచి ముచ్చట్లు చెప్పినావు గాని ఈ చెరువు మన్నుని ఏడికెళ్ళి పట్టుకొస్తారే? మరి
తెలియదానే. ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా మన ప్రభుత్వం చెరువు మన్నును సులభంగా రైతుల పొలాలకు తరలిస్తుంది.
అవునానే, నాకు తెలియదే మరి ఈ విషయం.
పూర్తి వర్షాధారం కాకుండా పొలంలో చిన్నపాటి నీటి వనరులు ఏమైనా ఉన్నాయానే?
ఉన్నదొక బోరు బావి, అది కూడా గంట కూడా వస్తలేదు. మరి
బారెడు నీటి కోసం కష్టాలు ఎందుకన్నా? సూక్ష్మ సేద్యం మనకుండగా అంటే బిందు సేద్యం ఉందిగా అన్న.
అది మరి బాగా ఖర్చు అవుతుందేమో కదని.
ఓరే పిర్రే, ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇస్తుంది.
అవునా?
ఆ సబ్సిడీని సక్రమంగా ఉపయోగించుకొని నీ పొలంలో అమర్చుకుంటే ఉన్న కొద్ది నీటిని సక్రమంగా వాడుకోవచ్చే.
మరి నా భూమి ఏమో ఎగుడు దిగుడుగా ఉండే, దీన్ని అమర్చుకుంటే అన్ని మొక్కలకు నీరు అందుతుందా? అని
అంతది సమానంగా వచ్చేలాగా వాళ్ళే కంపెనీలు వచ్చి అమర్చుతారే.
మరి రోజు నీళ్లు వారిస్తే కలుపు బెడదేమైనా ఎక్కువ వస్తుందా? అని
అవునే, మామూలుగా నీళ్లు వారిస్తే పొలం అంతా దడుస్తుంది కాబట్టి కలుపు వస్తుంది. దీంట్లో అట్లా కాకుండా మొక్క దగ్గరనే దడుపుతాం కదా, దీనివల్ల మొక్క దగ్గర మాత్రమే కలుపు వస్తుంది, దాన్ని సులభంగా తీసుకోవచ్చే.
మరి నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి, ఈ బిందు సేద్యానికి సరిపోతాయానే?
అవునే, ఎందుకు సరిపోవు? దీనివల్ల సాధారణంగా పారిస్తే ఒక ఎకరానికి వచ్చే నీటితో 3 ఎకరాలు పారించొచ్చే. అంతేగాక 3 ఎకరాలకు ఒకటేసారి నీటిని పారించొచ్చే.
ఈ బిందు సేద్యం వల్ల ఇంకేమన్నా లాభాలు ఉన్నాయానే? మరి
ఎందుకు లేవే, ఉన్నాయి.
మనం సాధారణంగా సాలెంబడి ఎరువులు వేస్తాం, దీంట్లో ఎరువులు ఎట్లా వేయాలనో సమజైతే లేదా నాకు. మరి
దీంట్లో ఎరువులను ట్యాంకులో కలిపి నీటితో పాటు వదలాలనే.
మరి మన పొలంలో వాడే యూరియా పొటాష్ డిఏపి వంటి ఎరువులను కూడా ఈ ట్యాంకులో వేసుకోవచ్చా?
నీటిలో కరిగే ఎరువులు దుకాణాలలో దొరుకుతాయే, అవి మాత్రమే ట్యాంకులో కలిపి నీటితో వదలాలే. దీనివల్ల నీటిలో కరిగే ఎరువులను మొక్క మొదళ్లలో నేరుగా వేయడమే కాకుండా ఎరువులు వేయడానికి అయ్యే కూలీ ఖర్చు కూడా తగ్గి వచ్చే.
సరే బాగానే ఉంది గాని కరెంటు ఖర్చు ఏమన్నా ఎక్కువైతుందానే?
ఎక్కువేం కాదే, సాధారణంగా ఇవాళ ఒక మడి పారిస్తే రేపు మళ్ళా అదే మడి తడిసి ఇంకో మడి కొంచెమే తడుస్తుంది. కానీ దీనివల్ల అన్ని మడులకు సమానంగా నీటిని పారేయచ్చే.
మంచి ముచ్చట్లే చెప్పినావు గాని ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలనే దీంట్లో?
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే.
అవునా, ఏం జాగ్రత్తలే?
ఏం లేదే, మొక్కల మొదళ్ల దగ్గర రంధ్రాలు వచ్చేటట్లు చూసుకోవాలనే. అంతేకాకుండా అంతర కృషి చేసేటప్పుడు పైపులకు తగలకుండా చూసుకోవాలనే.
మరి డ్రిప్ ఉన్నట్లయితే ఇవన్నీ చేస్తాం, మరి డ్రిప్ లేని భూముల్లో ఏ పంటలు వేసుకోవాలనే?
డ్రిప్ లేని వర్షాధార భూముల్లో సజ్జ జొన్న మొక్కజొన్న వేరుశెనగ లాంటి పంటలు వేసుకోవచ్చే.
అవునా, ఈ పంటలకు ఎంత నీరు అవసరం ఉంటది?
సజ్జజొన్న పంటల కాలం 80 నుంచి 95 రోజులు దాకా ఉంటుంది. కాబట్టి వీటికి 200 మిల్లీమీటర్ల నుంచి 300 మిల్లీమీటర్ల తేమ అవసరం ఉంటుంది.
ఈ పంటలకు కోత సమయంలో గాని కోతకు ముందుగా గాని నేలలో తడి అవసరమానే?
ఒక్క వేరుశనగ పంటకు మాత్రమే కోత సమయంలో నేల తేమగాను మెత్తగాను ఉండాలి. ఈ పంటకు 350 మిల్లీమీటర్ల నుంచి 400 మిల్లీమీటర్ల దాకా నీటి అవసరం ఉంటుంది.
మరి వర్షాలు పంటలకు సరిపోయేంత కూర్చున్నా కూడా దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి?
ఎంత దుర్భిక్ష సంవత్సరాలలో కూడా పంట కాలంలో సగటు వర్షపాతం 350 మిల్లీమీటర్ల నుంచి 700 మిల్లీమీటర్ల దాకా ఉంటుంది. కావాల్సిన దానికంటే సుమారు రెట్టింపు వర్షపాతం కురిసిన వర్షాధార పంటలు నీటి ఎద్దడికి గురై దిగుబడులు తగ్గుతున్నాయి.
ఎందుకు తగ్గుతున్నాయా మరి దిగుబడులు?
ఎందుకంటే కొన్ని పంట సమయాలలో 25 లేక 30 రోజుల దాకా వర్షం లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలా పూత దశలో వర్షాలు లేకుంటే పంటలు దెబ్బతింటాయి.
మళ్ళేమైనా నాకు సలహాలు కావాలంటే నీకు అడిగే వస్తా, నువ్వు అడిగిపోతావే?
నేను అడిగిపోతానే గిన్నె ఉంటా, నీకేమైనా సలహాలు కావాల్సి వస్తే రారాదు చెప్తా.
ధన్యవాదాలే మరి.
మంచిది, ఉంటానే మరి.
చేను కబుర్ల మాట రైతులకు సిరుల మూట.
కాంటూరు సేద్యాన్ని పాటించు, భూగర్భ జలాన్ని పెంచు.
వానలుంటే పంటలు, లేకుంటే మంటలు.
బిందు సేద్యాన్ని పాటించు, ఉన్న నీటిని సమర్థంగా వాడుకో. భూసారాన్ని పరిరక్షించు, పంటలను సంరక్షించు.
ఏంటక్కా, నిన్న కాలేజీలో చాలా అడావిడి జరిగినట్లుంది, ఏం సంగతి?
అవును, నిన్న అంటే జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా, అదే హడావిడి. నిపుణులను పిలిపించి మాకు యోగా గురించి చెప్పారు, అలాగే కొన్ని ఆసనాలు కూడా నేర్చుకున్నాము.
అయితే కొన్ని ముచ్చట్లు చెప్పరాదు, నేను కూడా తెలుసుకుంటాను.
సరే చెప్తాను విను. ముందుగా యోగా అంటే ఏమిటో తెలుసుకుందాం. యోగా అన్న పదం యజ్ అన్న సంస్కృత పదం నుంచి ఉద్భవించిందని చెబుతారు. యజ్ అంటే కలిసి ఉండడం, కలపడం, ఐక్యమవ్వడం. యోగా 6000 సంవత్సరాల క్రితమే మన దేశంలో పుట్టిన ఒక ప్రాచీన కళ. మనస్సు, శరీరం మధ్య సామర్థ్యాన్ని పెంపొందించి ఆత్మను క్రమశిక్షణలో ఉంచుకునే ఒక ప్రక్రియ. మనస్సు స్థిరత్వాన్ని పొందేందుకు నేరుగా ఉపయోగించే సాధనమని కూడా చెప్పవచ్చును. సాధారణంగా యోగా అంటే మనిషి ఆరోగ్యంగా, యోగ్యంగా, దారుఢ్యంగా, ఉపయుక్తంగా ఉండే చికిత్స అని, వ్యాయామమని అనుకుంటారు. వాస్తవానికి యోగా అంతకంటే ఎక్కువ. మనిషి తనను తాను విశ్వంతో మమైకం చేసుకోవడం, అందువలన సమాజంలో వివిధ రకాల వ్యక్తులతో సామరస్యం కలిగి సమన్వయ సహకారాలతో మెలగడం, స్ఫూర్తివంతమైన ఆలోచనలను కలిగి ఉండడం యోగా వలన సాధ్యమవుతుంది. అదే యోగాలోని మూలార్థం. మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంత జీవనాన్ని పొందే అవకాశం ఒక్క యోగా ద్వారానే కలుగుతోంది తెలుసా? మనం ఇంకో విషయం కూడా గుర్తించాలి, యోగా ఏ మతానికి గాని, మత విశ్వాసానికి గాని, సంఘానికి గాని చెందింది కాదు. ఇది ఆత్మను ఆరోగ్యంగా ఉంచడానికి వినియోగించే ఒక సాంకేతిక పరిజ్ఞానం.
చాలా కొత్త విషయాలు చెప్తున్నావు, ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు? వింటుంటే చాలా బాగున్నాయి, అర్థమైనట్లుగా ఉన్నాయి, ఇంకా తెలుసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది.
మా కాలేజీలో జాతీయ సేవా పథకం క్రింద మేము తప్పకుండా యోగాను ఒక కార్యక్రమంగా ఎన్నుకుంటాము. మన దేశం యువదేశం, అంటే మన జనాభాలో యువత శాతమే ఎక్కువ, కనుక మనకే యోగా సాధన చాలా అవసరం.
అవును, యోగా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?
మంచి ప్రశ్న వేశావు. పుట్టినప్పటి నుండి మనం ఒకే రకం బట్టలు వేసుకున్నామా? లేదే, ఎన్నో రకాల దుస్తులను ధరిస్తూ మారుస్తూ ఉంటాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే భుజించే ఆహారం కూడా రకరకాల రుచులతో భుజిస్తున్నాము. ఎన్నో ఫ్యాషన్లు, అలంకరణలు, కానీ మార్పు లేకుండా కడవరకు మనతో ఉండేది మన శరీరం మాత్రమే. కనుక మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన కళ నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. మనసు మనం చెప్పిన విధంగా వినకుండా దాని ఇష్ట ప్రకారం ఆలోచనలను పెంపొందిస్తోంది. కనుక మన కలలు నెరవేరాలంటే మన మనసు పట్టుదలతో తోడ్పడాలి. మన మనసు శరీరం మనకు నచ్చిన విధంగా పనిచేయాలంటే వాటి రెండింటినీ మన అదుపులోకి తెచ్చుకోవాలి. అలా అనుకూలంగా మరల్చగలిగే శక్తి యోగా ఇస్తుంది. కనుక యోగాభ్యాసం ఎంతైనా అవసరం. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన నేటి సమాజంలో యోగా తప్పనిసరి.
నిజమే అక్క, ఆటల పోటీల్లో పాల్గొనే వారిని చూడు, గెలుపు కోసం చిత్తశుద్ధితో శ్రమిస్తారు. ఓడినవారు గెలిచిన వారిని అభినందిస్తారు, అలాగే గెలిచిన వారు ఓడిన వారికి ధన్యవాదాలు చెప్తారు. అలా పరస్పరం స్నేహభావంతో ఉండాలంటే చాలా ఆత్మబలం ఉండాలి కదా.
అవును, మొన్న మధ్య మా బంధువు ఒక ఆమె, చిన్న వయసే, కేవలం 30 సంవత్సరాలు, 4 ఏళ్ల పాప కూడా ఉంది. ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. కొన్ని పరీక్షలు చేసి రొమ్ము క్యాన్సర్ 2వ దశలో ఉంది, వెంటనే వైద్యం ప్రారంభించాలని చెప్పారంట. ఆమెను పలకరిద్దామని మా అమ్మతో పాటు నేను కూడా వెళ్ళాను. మా అమ్మ దారంతా ఒకటే టెన్షన్ పడింది, అయ్యో ఎలా పలకరించాలి, ఏమని ఓదార్చాలి అని. వాళ్ళింటికి వెళ్ళాక కాలింగ్ బెల్ కొడితే ఆమె వచ్చి తలుపు తీశారు. మామూలుగా నవ్వుతూ పలకరించారు. మేము ఆశ్చర్యపోయాము. కాసేపు అయ్యాక మా అమ్మ తను ఎలా అనుకున్నది చెప్పింది. దానికి ఆమె, అనారోగ్యం నా శరీరానికి కానీ నా మనసుకు కాదు కదా అని అంది. దానికి చికిత్స మొదలు పెట్టాను, ఎన్ని రోజులకు తగ్గిపోవాలో అన్ని రోజులకు తగ్గిపోతుంది అన్నారు. అనారోగ్యం మనకు భయపడాలి కానీ మనం దానికి భయపడకూడదు అన్నారు. నేను 18 సంవత్సరాల వయసు నుండి చేస్తున్న యోగా వలన నాకు ప్రతి దాని పట్ల అనుకూల దృక్పథం ఏర్పడింది, దేన్నైనా తేలికగా తీసుకోగలుగుతున్నాను అన్నారు. డాక్టర్లకు వైద్యానికి ఆమె సహకరిస్తున్న తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారంట.
అవునా, క్యాన్సర్ వంటి వ్యాధిని కూడా తేలికగా అంగీకరించడం చిన్న విషయం కాదు కదా.
ఖచ్చితమైన శరీర ఆకృతి కోసం వ్యాయామం చేయడం చాలా మంచిది. యోగా, క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు అన్నీ కలిసి తన శరీర ఆకృతిని ఆకర్షణీయంగా చేస్తున్నాయని ఎందరో సెలబ్రిటీలు చెబుతున్నారు. అలాగే మెదడు, భుజాలు, వెన్నునొప్పులు కూడా తగ్గించుకోవచ్చంట. యోగా ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చంట. సకాలంలో తినకపోవడం, తిన్నా మితిమీరి తినడం, తినాల్సిన వాటిని తినకపోవడం, తినకూడని వాటితో పొట్ట నింపేసుకోవడం, ఇలా ఎసిడిటీకి అనేక కారణాలు. వీరు భోజనం తర్వాత 1-10 నిమిషాలు వజ్రాసనం వేయడం ద్వారా ఆ సమస్య నుండి బయటపడవచ్చును. కొన్ని సందర్భాల్లో ఎసిడిటీ మానసికకరమైన ఇబ్బందుల వల్ల రావచ్చు. ధ్యానంతో ఆ మనోరుగ్మతను నివారించుకోవచ్చు. వెన్నునొప్పితో బాధపడే వారి గురించి తరచూ వింటూనే ఉంటాం. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, పద్ధతిగా కూర్చోలేకపోవడం, గంటల కొద్ది కదలకుండా పనిచేయడం వంటి లోపాల వలన ఇది వస్తుంటుంది. తాడాసనం, తిర్యక్ తాడాసనం, కటిచక్రాసనం, భుజంగాసనం, శలభాసనం వెన్నునొప్పిని నియంత్రిస్తాయని చెప్పారు. రకరకాల కారణాల వలన అలసటతో లోనయ్యే వారు భుజంగాసనం, శలభాసనం, ఉష్టాసనం, ధనురాసనం, సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా చేస్తే శరీరానికి కొత్త ఉత్సాహం వస్తోంది. రక్తపోటుతో బాధపడుతున్న వారి సమస్య నానాటికీ పెరిగిపోతున్నది. సుప్రభాతాసనాలు, సూక్ష్మ వ్యాయామాలు సూచిస్తారు. అలాగే అల్ప రక్తపోటు గలవారు కూడా తాడాసనం, తిర్యక్ తాడాసనం, సూర్య నమస్కారాలు, కటిచక్రాసనం వేయాలని చెబుతున్నారు. ఊబకాయం ఒక ప్రధాన సమస్యగా మారింది కదా. దీనిని వెన్నంటి మధుమేహం, గుండె జబ్బులు కూడా ఉన్నాయి. బరువు తగ్గించుకోవడానికి వజ్రాసనం, ఉష్టాసనం, గోముఖాసనం నేర్పిస్తారంట. మధుమేహం విపరీతంగా పెరిగిపోతున్నది. దానిని ఎంత చక్కగా నిర్వహించుకుంటామో అంతగా దాని చెడు ప్రభావాల నుండి కూడా విడుదల పొందవచ్చు. వీరికి తాడాసనం, తిర్యక్ తాడాసనం, సూర్య నమస్కారాలు, కటిచక్రాసనం వేయాలని, ప్రాణాయామం చెయ్యాలని చెప్తున్నారు. ఇలా ప్రతి జీవనశైలి రుగ్మతకు యోగా ఒక చక్కని పరిష్కారమని నిన్న మాకు తెలియచేశారు.
మరికొందరు యోగా అంత అవసరమని అంటారు కదా అక్క.
అవును, నిన్నటి దాకా నేను కూడా అలాగే అనుకున్నాను. గత 2 రోజులుగా అన్ని పేపర్లలో, టీవీ ఛానళ్లలో యోగాను గురించి ఎంతో విలువైన సమాచారం అందించారు. అది తెలుసుకున్నాక నా అభిప్రాయం మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే ప్రజలు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ప్రపంచాన్నే తమ గుప్పిట్లో ఉంచుకునే భావనతో పొంగిపోతుంటారు. భౌతిక సుఖజీవనానికి శాస్త్ర సాంకేతిక పరిశోధనలున్నట్లే మానసిక సుఖజీవనానికి యోగా ఉందంటున్నారు యోగా గురువులు. దాన్ని సరైన పద్ధతిలో సంపూర్ణంగా శరీరానికి అందించగలిగితే అది ఎంతో మేలు చేస్తుందంటున్నారు వారు. తన జీవితం ఎలా ఉండాలి, తనకు ఎలాంటి అనుభూతులు కలగాలి అనేది ప్రతి మనిషి నిర్ణయించుకోగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి. ఇది మన దేశ కళ అయినా దీని వలన మానసికోల్లాసం పెరిగి ఆనందాన్ని తమ జీవితాన్ని గడుపుతోందంటున్నారు కొందరు విదేశస్తులు.
మరి యోగా ఎవరైనా చేయవచ్చా? ఎవరు నేర్పిస్తారు?
యోగాసనాలు వేసే ముందు యోగ సాధన చేయాలనుకునే విద్యార్థులు ముందుగా యోగా నిపుణుల చేత సరైన తర్ఫీదులు, సూచనలను తీసుకోవాలి. అదే సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తొలిసారి యోగా సాధన ప్రారంభించే వారు తప్పక వైద్యుడి అనుమతి తీసుకోవాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొన్ని రకాల వ్యాయామాలను చేయకూడదనేదే దీని వెనుక ఉన్న ఉద్దేశం. కాబట్టి ప్రారంభంలోనే వైద్య పరీక్షల్లో పాల్గొనడం అత్యంత ముఖ్యాంశం. ఎవరైనా ప్రమాదకరమైన అనారోగ్యంతో బాధపడుతుంటే అనారోగ్యం తాలూకు సమస్య నయమైన తర్వాతనే ప్రణాళిక ప్రకారం యోగ సాధనకు ఉపక్రమించాలి. క్లిష్టమైన యోగాసనాలను చేసేవారు అందులో హృద్రోగులు తప్పనిసరిగా సంబంధిత నిపుణుణ్ణి సంప్రదించిన తరువాత యోగా థెరపిస్ట్ సహాయంతో మాత్రమే ఆసనాలను చేయాలి. సైనస్ వంటి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నవారు, రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నవారు తొలుత రక్తపోటు సాధారణ స్థితిని చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా యోగా మొదలు పెట్టేవారు యోగ సాధన చేసే ముందు 2 దశలను దాటవలసి ఉంటుంది. వాటిల్లో 1 వైద్య సలహా, 2 ప్రాథమిక దశలో తేలికపాటి యోగాసనాలను చేసే విధంగా ప్రణాళిక తీసుకోవాలి. సరిపడే సామర్థ్యం పొందిన తర్వాతే క్లిష్టమైన యోగాసనాలను చేయవచ్చు. దేహంలోని అవయవాల పనితీరులో ఎటువంటి లోటుపాట్లు తలెత్తని పక్షంలో మరియు కీళ్లు, మోకాలు, భుజాల వద్ద ఎటువంటి నొప్పులు లేనట్లయితే క్లిష్టమైన యోగాసనాలను అభ్యసించడానికి అర్హులవుతారు.
యోగా ఏ సమయంలో చేస్తే మంచిది?
ఉదయం పూట మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తాజాగా అనిపించినప్పుడు, శరీరం తేలిగ్గా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాళ్ళకృత్యాలు తీర్చుకొని ముఖం బాగా కడుక్కోవాలి. నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి. 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగి కొన్ని నిమిషాల తర్వాత యోగాను మొదలు పెట్టాలి. ఖాళీ కడుపుతో మాత్రమే యోగాసనాలను చేయాలి. భోజనం చేసినట్లయితే 4:30 తర్వాత, అల్పాహారం తీసుకున్నట్లయితే 2.5 గంటల తర్వాత మాత్రమే యోగా చేయాలి. వదులైన దుస్తులు ధరించి ప్రశాంతమైన మనస్సుతో చేయాలి. అలసిపోయినప్పుడు చేయకూడదు. ఆసనాలు వేస్తున్న సమయంలో మనస్సు పూర్తిగా దానిపైనే లగ్నం చేయాలి. చేసేటప్పుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగా వల్ల డిప్రెషన్ తొలగిపోయి శక్తిని పుంజుకోవాలే కాని నీరసించకూడదు. ముఖ్యంగా ప్రాణాయామ క్రియలు చేస్తున్నప్పుడు మనస్సుని పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపై కేంద్రీకరించాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.
మరి ప్రాణాయామం చేయడం వలన లాభాలేమిటి?
శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామంలో దీర్ఘశ్వాస తీసుకోవడం వలన ఊపిరితిత్తుల్లో మూసుకుపోయిన రంధ్రాలు ప్రాణాయామం తెరుచుకొని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వలన రక్తము, నాడులు శుద్ధి అవుతాయి. ఒత్తిడిని జయించడానికి అత్యున్నతమైన మార్గం. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది. రక్తశుద్ధి జరిగి అందులోని చెడు అంతా బయటకు వెళ్లిపోతుంది. గుండె సత్తువ లభిస్తుంది. జఠరాగ్ని పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రేగులు, నరాలు, నాడులు శుభ్రపడతాయి.
చాలా విషయాలు తెలుసుకున్నానక్క. మేము కూడా యోగా ప్రారంభిస్తాము.
మంచిదే. మన యువతకు ఇది చాలా అవసరం. కానీ ముందుగా మీరు కూడా మీ కాలేజీలో శిక్షణ నిప్పించుకొని ఆ తర్వాత స్వంతంగా చేసుకోండి. ఆలోచనల కల్లోలాన్ని నిరోధించడమే యోగా. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు, డబ్బుంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు అన్నారు యోగా తొలి గురువు పతంజలి. యోగాతో అది సాధ్యమే.
విజ్ఞాన గని శీర్షికకు స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత వారం మొదటి ప్రశ్న, పాయఖానాకు వెళ్లి వచ్చిన తరువాత ఎందుకు తప్పకుండా సబ్బుతో చేతులు కడుక్కోవాలి? సమాధానాలు: ఏ, తేటగా ఉండడానికి; బి, సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అరికట్టడానికి. దీనికి సరైన సమాధానం బి, సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అరికట్టడానికి. ఎందుకంటే చేతులను శుభ్రం చేసుకోవటం అంటే మనకు మనం వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చుకుంటున్నట్లు. చేతుల ద్వారానే వ్యాధికారక సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయనేది సర్వజనిని సత్యం. కనుక చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కేవలం నీటితోనే చేతులను శుభ్రం చేస్తే సరిపోదు. ఎందుకంటే మన చేతిలో మన కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయి. మల విసర్జన తరువాత ఒకవేళ మనం సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోకపోతే ఆ క్రిములు మన శరీరంలోకి వ్యాపించి వ్యాధులను కలుగజేస్తాయి. గత వారం రెండవ ప్రశ్న, బహిరంగ మల విసర్జన వలన కలుగుతున్న ప్రధాన ఆరోగ్య అనర్థం ఏంటి? సమాధానాలు: ఏ, మలం ఆహారాన్ని చేరుతున్నది; బి, పరిసరాలు మురికిగా ఉంటున్నాయి. దీనికి సరైన సమాధానం ఏ, మలం ఆహారాన్ని చేరుతున్నది. ఎందుకంటే బహిరంగ మల విసర్జన ద్వారా మలంలోని సూక్ష్మ క్రిములు నీటి ద్వారా, కీటకాల ద్వారా, ఖాళీ చేతి వేళ్ల ద్వారా, నేలల ద్వారా ఆహారాన్ని చేరుతాయి. అయితే మరుగుదొడ్డి వినియోగించుకుంటే మలం ద్రవాల ద్వారా, కీటకాల ద్వారా ఆహారంలోకి వ్యక్తులకు చేరకుండా అడ్డుకోవచ్చు. సురక్షితమైన నీటి సరఫరా వలన నీటి ద్వారా మలం ఆహారంలోకి వ్యక్తులలోకి చేరకుండా అడ్డుకోవచ్చు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఖాళీ చేతి వేళ్ల ద్వారా, కీటకాల ద్వారా మలంని ఆహారంలోకి వ్యక్తులకి చేరకుండా అడ్డుకోవచ్చు. అందుకే బహిరంగ మల విసర్జనను అడ్డుకుందాం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు అఖిల, దివిటిపల్లి, రమణ, శ్రీకాకుళం, పుష్పలత, కరీంనగర్, ప్రియాంక, ఒంగోల్, ప్రభాకర్, హన్మకొండ. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమలగూడ, జి సంపత్, వేంపాడ్, సంతోష్ కుమార్, దూసి, నాగరాణి, గొల్లపల్లి, మంగ, కరీంనగర్, భాస్కర్, వరంగల్, నరేష్, కర్నూల్, చెలం వెంకరాజం, సిరిసిల్ల. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మనం తీసుకునే ఆహారంలో ఏ పోషక పదార్థం మలబద్ధకం లేకుండా ఉండటానికి సహాయపడుతుంది? సమాధానాలు: ఏ, పిచ్చు పదార్థం; బి, కొవ్వు పదార్థం. ప్రశ్న మరొకసారి, మనం తీసుకునే ఆహారంలో ఏ పోషక పదార్థం మలబద్ధకం లేకుండా ఉండటానికి సహాయపడుతుంది? సమాధానాలు: ఏ, పీచు పదార్థం; బి, కొవ్వు పదార్థం. ఈ వారం రెండవ ప్రశ్న, బి విటమిన్ లోపించినప్పుడు మానవునిలో ఏ లోప పోషక వ్యాధి వస్తుంది? సమాధానాలు: ఏ, బెరిబెరి; బి, రికెట్స్. ప్రశ్న మరొకసారి, బి విటమిన్ లోపించినప్పుడు మానవునిలో ఏ లోప పోషక వ్యాధి వస్తుంది? సమాధానాలు: ఏ, బెరిబెరి; బి, రికెట్స్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 నంబర్ మరొక్కసారి 9492927422 నంబర్కు ఎస్ఎంఎస్ చెయ్యండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.